నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. అమరావతి నిర్మాణానికి తామిచ్చిన విరాళాల సంగతేంటని దాతలు ప్రశ్నించే పరిస్థితి ఎందుకొచ్చింది? రాజధానికి భూములిచ్చిన రైతుల్ని అవహేళన చేసినట్లే దాతలను అపహాస్యం చేస్తారా? రాష్ట్ర విభజన తర్వాత తమకొక రాజధాని కావాలని భావోద్వేగంతో ఊగిపోయిన ప్రజలు ఇప్పుడెందుకు ఇలా చల్లబడిపోయారు? ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిలో జిల్లేళ్లు మొలిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పనంగా లభించిన ల్యాండ్ బ్యాంకును నీరుగారుస్తారా? వేల కోట్ల రూపాయలను మట్టిపాలు చేయడానికి జగన్ సర్కారు ఎందుకిలా కంకణం కట్టుకుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
అమరావతి నిర్మాణానికి మేమిచ్చిన విరాళాల సంగతేమిటి? మా డబ్బు మాకు తిరిగిస్తారా అని నాటి దాతలు నేడు ప్రశ్నిస్తున్నారు. 2014 జూన్ 2వ తేదీన రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండాలి వేశారన్న అభిప్రాయంతో కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆనాడు ఎంతో మంది కోట్లాది రూపాయలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళంగా అందజేశారు. కొంతమంది తమ భూములనిచ్చారు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థల తరపున మేము కూడా రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించాం. ఈ విధంగా సేకరించిన విరాళాల మొత్తం 2,52,47,259 రూపాయలను 2014 అక్టోబర్ 24వ తేదీన అప్పటి ప్రభుత్వ అధినేత చంద్రబాబును కలిసి నేను స్వయంగా అందజేశాను. ఈ మొత్తంతో పాటు కొంతమంది మహిళలు భావోద్వేగంతో విరాళంగా ఇచ్చిన బంగారు గాజులు, ఇతర ఆభరణాలను కూడా అప్పటి ముఖ్యమంత్రికి అప్పగించాను. 5 ఏళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వం మారింది. ప్రజల్లో అప్పుడున్న భావోద్వేగాలు ఆవిరయ్యాయి. కులాల కుంపట్లు, ప్రాంతీయ విద్వేషాలు తెర మీదకొచ్చాయి. అమరావతి రాజధానికి పనికిరాదని తేల్చిపారేశారు. దీంతో తామిచ్చిన విరాళాల సంగతేమిటని నాటి దాతలు ప్రశ్నిస్తున్నారు. తన చేతి గాజులు తీసిచ్చిన మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. నేనిచ్చిన 50,000ను తిరిగిస్తారా అని ఒక దాత మెయిల్ చేశారు. ప్రభుత్వ పిలుపు మేరకు నేను కొనుగోలు చేసిన ఇటుకల మాటేమిటి అని మరొకరు ప్రశ్నించారు. మా సంస్థల విజ్ఞప్తి మేరకు విరాళాలు అందజేసిన వారికి మా వద్ద కూడా సమాధానం లేదు. వారందరినీ క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభుత్వం తరపున విరాళాలను స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో లేరు. రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా బజారున పడ్డారు. అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశించిన అమరావతి స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నట్టుగా ఎడారిగా మారబోతోంది. మంత్రి బొత్స అన్నట్టుగా అమరావతిని శ్మశానం చేస్తారేమో తెలియదు. ఆంధ్రజ్యోతి పిలుపు మేరకు విరాళాలిచ్చిన వారిలో అన్ని సామాజిక వర్గాల వారున్నారు. ఇప్పుడు వారి దాతృత్వానికి విలువ లేకుండా పోయింది. అధికారంలో ఉన్నవారు అమరావతిని అవహేళన చేస్తుంటే గుండెలు పిండేసినట్టుంటోందని దాతలు వాపోతున్నారు. నిండు శాసనసభలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్వాగతించి మద్దతు ప్రకటించిన నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఆయన విశాఖపట్టణంపై మనసు పడుతున్నారు. ఎన్నికలకు ముందే రాజధానిని మార్చాలన్న నిర్ణయానికొచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యవద్దని తన సన్నిహితులకు సూచించారు. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ పేరిట ముఖ్యమంత్రి తన ఆలోచనలకు అనుగుణంగా నివేదికలు తెప్పించుకున్నారు. చట్టపరమైన ఇబ్బందులను అధిగమించడానికి ఈ కమిటీల నివేదికలను ప్రభుత్వం వాడుకోవచ్చు. ప్రభుత్వం కోరిన విధంగా నివేదికలు ఇచ్చామని ఈ రెండు కమిటీలు పేర్కొన్నాయి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారు అన్న ప్రశ్నలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయత గంగలో కలిసిపోయింది. గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను ప్రజలకు నష్టం కలిగినప్పుడు మాత్రమే తిరగదోడవచ్చునని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విలువ లేకుండా చేశారు. ప్రజలిచ్చిన అధికారంతో ఏమైనా చేయవచ్చునని రుజువు చేస్తున్నారు. ప్రభుత్వాలపై ప్రజలకు, సంస్థలకు ఉండాల్సిన నమ్మకాన్ని చంపేసుకుంటున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా ముద్రవేసి అవమానిస్తున్నారు. ఈ చర్యల వల్ల ఎవరిపైనో కక్ష తీర్చుకుంటున్నామని పాలకులు మానసికానందం పొందుతూ ఉండవచ్చు, గాని రాష్ట్రం నవ్వుల పాలవుతుందన్న విషయం విస్మరిస్తున్నారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనదేనని ఇదే అధికార వ్యవస్థలోని వారు నాడు పలికారు. ఇప్పుడేమో అబ్బే ఆ భూములు పనికిరావు, ఆ మట్టిలో బలం లేదు అని చెబుతున్నారు. అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన అమరావతి ఉసురు తీయడానికి ఉద్యుక్తులవుతున్నారు. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ నివేదికలిచ్చేశాయి. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుంది. అమరావతిలో కొలువైన ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్టణానికి తరలిపోతాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలతో పాటు తుది దశకు చేరుకున్న భవనాలు, సగం సగం వేసిన రోడ్లు భవిష్యత్తులో నిజంగానే ఎడారిని తలపిస్తాయి. అద్భుతంగా నిర్మించుకోవాలనుకున్న అమరావతి ప్రాంతంలో జిల్లేడు మొక్కలు మొలుస్తాయి. భవనాలు, రోడ్ల నిర్మాణం కోసం పాత ప్రభుత్వం ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు కృష్ణలో పోసినట్టుగా భావించుకోవాలి. ప్రస్తుత సచివాలయం, శాసనసభ భవనాలతో పాటు ఇతరత్రా కట్టడాలన్నీ భావితరాలను చూసి వెక్కిరిస్తూ ఉంటాయి కాబోలు. 10 పైసలు కూడా ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి దఖలు పడిన 33,000 ఎకరాల భూములు సమాజంలోని కుళ్ళు, కుతంత్రాలు చూసి నిస్సారంగా మారబోతున్నాయి. రైతుల జీవితాలు ఆగం కాబోతున్నాయి. ఇప్పుడు రాజధాని రైతులకు వచ్చిన కష్టం వారిది మాత్రంగానే మిగిలింది. తామందరి కోసం ఆ రైతులు తమ భూములను త్యాగం చేశారన్న స్పృహ సమాజంలో కనిపించడం లేదు. అమరావతిని వ్యవసాయ జోన్ గా మార్చాలని బోస్టన్ గ్రూప్ చావు కబురు చల్లగా చెప్పింది. ఆ మాత్రం వ్యవసాయం చేసుకోలేక రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు. ప్రపంచ చరిత్రలోనే ఇంత భారీ ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వానికి అప్పనంగా సమకూరిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. అయినా ఇందులోని గొప్పతనాన్ని గుర్తించడానికి నిరాకరించడమే కాకుండా అవహేళన చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మించాలంటే 100,00,000 కావాలని, అంత డబ్బు వెచ్చించడం దండగాని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ సెలవిచ్చింది. అభివృద్ధి చేసిన భూములు అమ్మితే వచ్చిన డబ్బుతో రాజధానిని నిర్మించుకోవచ్చునన్న నిజాన్ని స్వీకరించడానికి పాలకులు సిద్ధంగా లేరు. ఏపీ రాజధాని తరలిపోతుంది కానీ తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ముచ్చట పడి నిర్మించుకున్న ప్యాలెస్ ను పోలిన భవంతి మాత్రం అక్కడే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇష్టపడి కట్టించుకున్న ప్యాలెస్ లలో ఆయన ఎక్కువ రోజులు నివసించలేకపోతున్నారు. బెంగళూరులో నిర్మించుకున్న ప్యాలెస్ పై మోజు తీరక ముందే రాజశేఖర్ రెడ్డి మరణంతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద నిర్మించుకున్న ప్యాలెస్ లోకి మకాం మార్చవలసి వచ్చింది. అక్కడకు మకాం మార్చగానే అవినీతి కేసులు చుట్టుముట్టి జైలు పాలయ్యారు. జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే రాష్ట్రం విడిపోయింది. ఈ మధ్య కాలంలో పాదయాత్ర పేరిట రోడ్డు మీదే గడిపి వేశారు. ముఖ్యమంత్రి అయ్యాక తాడేపల్లిలో నిర్మించుకున్న భవంతిలోకి మకాం మార్చారు. ఇప్పుడు రాజధానినే ఏకంగా విశాఖకు తరలిస్తున్నారు. దీంతో విశాఖలో మరో భవంతి నిర్మించుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. ఆ భవనంలో నివసించే యోగం ఎంతకాలమో తెలియదు. బహుశా కొందరి జీవితాలంతేనేమో. రాష్ట్రం విడిపోయినప్పుడు కొంతకాలం హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో తన కార్యాలయం కోసం కొన్ని కోట్లు ఖర్చు చేశారు. క్యాంప్ కార్యాలయం పేరిట లేక్ వ్యూ అతిథి గృహానికి పెద్ద మొత్తం ఖర్చు చేశారు. భద్రత కోసం హైదరాబాద్ లోని నివాసానికి ఖర్చు చేశారు. ఆ తర్వాత విజయవాడకు మకాం మార్చి కొంతకాలం పాటు నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని తన కార్యాలయంగా మార్చుకున్నారు. అందుకోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. పాలనా వ్యవహారాలు నిర్వహించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించి మరికొంత ఖర్చు చేశారు. కరకట్టపై ఇప్పుడుంటున్న భవనం వద్ద సెక్యూరిటీ కోసం ఇంకొంత ఖర్చు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతొచ్చింది. భద్రత పేరిట తాడేపల్లి నివాస గృహంతో పాటు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ భవనంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆయన మకాం విశాఖకు మారబోతున్నది. అక్కడ మళ్లీ కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు. ఆర్థిక లోటుతో ఆవిర్భవించిన రాష్ట్ర ఖజానాపై ఇలా భారం మోపుకుంటూ పోతున్నారు. అన్నింటికీ మించి అమరావతిలో ఖర్చు చేసిన వేలాది కోట్ల రూపాయలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? 7-8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసినట్టుగానే అమరావతిలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా కూల్చివేస్తారేమో తెలియదు. గత ప్రభుత్వంలో మంచినీళ్ల విషయంలో కూడా దుబారా జరిగిందని విమర్శించిన పెద్దలే ఇప్పుడు వేల కోట్ల రూపాయలను మట్టిపాలు చేయడానికైనా వెనకాడడం లేదు. అడిగేవారు లేరు కనుక పాలకుల ఆటలు సాగిపోతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలు ఎక్కువగా వాడారంటూ కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ వేసిన కేసులో హైకోర్టు ఆక్షేపించింది. ఇప్పుడు ఈ బాధ్యతారాహిత్యాన్ని న్యాయస్థానాలు తప్పుబడతాయో లేదో తెలియదు.
జగన్ అధికారం చేపట్టిన ఈ 7 నెలల కాలంలో 8,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తున్న జగన్ కొత్త కొత్త పథకాలు ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హద్దులు మీరుతున్న సంక్షేమాన్ని ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు అమరావతికి రాయలసీమ ప్రజలు జైకొట్టే పరిస్థితి ఎందుకేర్పడింది? రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని భారతీయ జనతాపార్టీ పెద్దలు ఎలా క్యాష్ చేసుకోబోతున్నారు?
కొత్తగా ప్రతిపాదిస్తున్న విశాఖపట్నంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారో తెలియదు. నిజానికి ప్రభుత్వ ఖజానా నిండుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మోడల్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. గత ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని విమర్శించిన ప్రస్తుత పాలకులు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే దాదాపు 45,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథను పూర్తి చేసి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల కోసం 1,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అయినా అక్కడి మేధావులు బెల్లం కొట్టిన రాయిలా పడుంటున్నారు. ఉద్యోగుల సిపిఎఫ్ నిధులు, జిపిఎఫ్ నిధులను కూడా సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా ఈ 7 నెలల్లో 13,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం వాడుకుంది. బాండ్ల వేలం ద్వారా 24,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఇవి కాకుండా కొన్ని కార్పొరేషన్ల ద్వారా మరో 6,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు అమ్మఒడి పథకం కోసం మరికొన్ని 1,000 కోట్ల రూపాయల అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకం కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్షరాల 10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంక్షేమ పథకానికి అప్పులు చేస్తున్నారు. సంక్షేమం పేరిట నేల విడిచి సాము చేస్తున్నారు. ఈ అప్పులను చంద్రబాబు గాని జగన్మోహన్ రెడ్డి గాని తీర్చరు. ప్రజలపైనే ఆ భారం పడుతుంది. ఒక వ్యక్తి అధికారం నిలబెట్టుకోవడానికి లేదా మరో వ్యక్తి అధికారంలోకి రావడానికై అలవి కాని హామీలు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాలకు కూడా నిధులు సమకూర్చలేక కేసీఆర్ సతమతమవుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏడాది దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిధుల కొరత ఎందుకు కారణం? అలాంటిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజుకో కొత్త పథకం ప్రకటిస్తున్నారు. సంక్షేమం పేరిట అరాచకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పథకానికి అప్పు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ బకాయిలు వందల కోట్లు దాటినా ఆ పథకాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3.5 వేల కోట్లకు పేరుకుపోయాయి. అవి చెల్లించే విషయం ఆలోచించకుండా ఇకపై ప్రతి విద్యార్థికి జేబు ఖర్చుల కింద ఏటా 25 వేల రూపాయల వంతున పంచుతానని జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో ప్రకటించారో తెలియదు. హద్దులు మీరుతున్న సంక్షేమాన్ని కూడా సమర్థించే వారుండడం విశేషం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు అప్పులు కూడా పుట్టవు. అప్పుడు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే గతంలో తామిచ్చిన అప్పులను తిరిగి చెల్లించనందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గ్యారంటీని ప్రయోగిస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్ర వాటా కింద కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు ప్రభుత్వానికి రాకుండా బ్యాంకుల ఖాతాల్లోకి వెళ్లిపోతాయి. అదే పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసినట్టే అవుతుంది. విత్సలవిడి సంక్షేమం నుంచి బయటపడని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీ అనివార్యమవుతుంది. ఈ నేపథ్యంలో సెల్ఫ్ ఫైనాన్స్ గా డిజైన్ చేసిన అమరావతి ఉసురు తీసి 3 రాజధానుల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కర్నూలు, విశాఖపట్టణంలలో ప్రతిపాదించిన రాజధానులకు నిధులు ఎలా సమకూర్చుకుంటారో తెలియదు. అమరావతిలో కేవలం శాసనసభ హైకోర్టు బెంచ్ మాత్రమే ఉండాలని ప్రతిపాదిస్తున్నందున మిగతా భవనాలకు ఖర్చు చేసిన నిధులు మట్టిపాలవబోతున్నాయి. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉంటాయని ప్రస్తుతానికి చెబుతున్నప్పటికీ అతి త్వరలోనే వాటిని కూడా విశాఖకు తరలించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజా నిర్ణయం వల్ల ఇప్పటి వరకు అమరావతిని సొంతం చేసుకోవడానికి ఇష్టపడని జిల్లాల వారు, ముఖ్యంగా రాయలసీమ వాసులు ఇప్పుడు అమరావతికి సై అంటున్నారు. ఈ పరిణామం మున్ముందు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం చేస్తుందేమో తెలియదు. రాజధానిని విశాఖకు తరలించడాన్ని సీమవాసులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించండి లేదా రాజధానిని కర్నూలుకు తరలించాలి అని సీమవాసులు కోరుతున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాలలో రాజకీయ జేఏసీలు ఏర్పడ్డాయి. దీంతో కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టుగా పరిస్థితి మారే అవకాశం లేకపోలేదు. దురుద్దేశాలతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు సత్ఫలితాలు రావంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. అవినీతి కేసులలో వచ్చే శుక్రవారం నుంచి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని సిబిఐ న్యాయస్థానం శుక్రవారం నాడు తాజాగా జారీ చేసిన ఆదేశం కూడా జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అవినీతి కేసులలో న్యాయస్థానం విచారణకు హాజరు కావడం పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. అవినీతి కేసులలో సహనిందితులుగా ఉన్న అధికారులందరినీ జగన్మోహన్ రెడ్డి కీలక స్థానాలలో నియమించారు. దీనిపై ఎవరైనా బిల్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు గతంలో మంజూరు చేసిన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు రాజధాని మార్పు నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలను గమనిస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు తమిళనాడు ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. తమను ధిక్కరించిన శశికళను అధికారానికి దూరం చేయడం కోసం అవినీతి కేసులలో శిక్ష వేయించి జైలుకు పంపిన భారతీయ జనతా పార్టీ పెద్దలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే తరహా ప్రయోగం చెయ్యబోరన్న గ్యారంటీ ఏమీ లేదు. ఈ తరహా అనిశ్చితిలో ముఖ్యమంత్రి తలపెట్టిన రాజధాని తరలింపు సాఫీగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి సంఖ్యకు కూడా కొదవలేదు. జగన్మోహన్ రెడ్డి తొందరలోనే జైలుకు వెళ్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. తమ ఆందోళనలకు ఇతర జిల్లాల వారి నుంచి మద్దతు కూడగట్టడానికై రాజధాని రైతులు 2-3 రోజుల్లో జిల్లాల పర్యటనలు చేపట్టబోతున్నారు. వారి ఈ ప్రయత్నం సఫలమై ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సంఘీభావంగా ఆందోళనలకు శ్రీకారం చుడితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అదే జరిగితే 3 రాజధానులు 30 రాజధానులు అంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలేమవుతాయో తెలియదు గాని ఒక్క రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ దిక్కులు చూడాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా తమకు ఏమి కావాలో ఆలోచించుకొని ముందుకు నడవని పక్షంలో ఆంధ్రప్రదేశ్ అభాసు పాలవడం తథ్యం.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.